హరి ఓం. ఇప్పుడు మనము మరొక విషయం గురించి తెలుసుకుందాం. మహాశివునికి ముగ్గురు కుమారులు వినాయకుడు, కార్తికేయుడు, అయ్యప్ప ఉన్నారని మన అందరికీ తెలుసును. కానీ ముగ్గురు కుమార్తెలు ఉన్నారని ఎంతమందికి తెలుసు? అయితే మన భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికీ శివుడి కూతుర్లను పూజిస్తారు. అనేక పురాణాలు, కథలు శివపురాణంలో శివుడి కూతుర్ల గురించి ప్రస్తావించారు. శివపురాణంలోని రుద్ర సంహితలో శివుడి కూతుర్ల గురించి ప్రస్తావించారు. అసలు వాళ్ళు ఎలా జన్మించారు, ఎప్పుడు పుట్టారు, ఎందుకు అంత ప్రఖ్యాతి పొందలేదో తెలుసుకుందాం. శివపుత్రికలు శివుడికి అశోక సుందరి, జ్యోతి, మానస అనే ముగ్గురు కూతుర్లు ఉన్నారు. మానసనే వాసుకి అని కూడా పిలుస్తారు. అశోక సుందరి పార్వతీదేవి ఒంటరితనాన్ని తగ్గించుకోవడం కోసం అశోక సుందరిని సృష్టించారు. పద్మపురాణంలో అశోక సుందరి జన్మరహస్యాన్ని పూర్తిగా వివరించారు. గుజరాత్, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో వ్రతకథల ద్వారా అశోక సుందరి వచ్చింది. ఈమెను పార్వతీదేవి సృష్టించింది. పేరులోని అర్థం, అశోక అంటే పార్వతీదేవి శోకం, బాధను తగ్గించడం అని, సుందరి అంటే అందమైనది అని అర్థం. వినాయకుడి తల. శివుడు వినాయకుడి తల నరికేసినప్పుడు భయంతో అశోక సుందరి ఉప్పులో దాక్కుందట. అందుకని ఈమెను ఉప్పుగా భావిస్తారు. ఉప్పు లేకుండా జీవితంలో రుచి ఉండదని సూచిస్తుంది. ఈమెను ముఖ్యంగా గుజరాత్లో పూజిస్తారు. తర్వాత జ్యోతి. ఈమె పార్వతీదేవి తలలో వచ్చిన మెరుపు శివుడి తలలో ఉన్న నెలవంక నుంచి ఉద్భవించిందని కథలు చెప్తున్నాయి. దేవత జ్యోతిని హిందువులు పూజించే దీపానికి ప్రతీకగా భావిస్తారు. ఈమె మాత్రం శివుడు పార్వతీ దేవికి జన్మించిందని చెబుతారు. మరొకటి, పార్వతీదేవి తలలో మెరుపు ద్వారా పుట్టిందని కూడా చెబుతారు. పూజించటం. జ్యోతిదేవిని తమిళనాడులో అనేక ఆలయాల్లో పూజిస్తారు. ఇండియాలో కొన్ని ప్రాంతాల్లో రాయకీగా కూడా పూజిస్తారు. ఉత్తర భారతదేశంలో జ్యోతి జ్వాలాముఖిగా పూజిస్తారు. మానస ఈమె శివుని అంశగా పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈమెను శివుడి కూతురిగా కూడా చెబుతారు. పార్వతీ కూతురు కాదని వివరిస్తాయి. వాసుకి సోదరి. వాసుకి సోదరి మానస అని బెంగాలీ కథలు వివరిస్తున్నాయి. వాసుకి అంటే సర్పాల రాజు. కోపం, సంతోషం లేకపోవడం, తన తండ్రి, భర్త, పార్వతీదేవి తనను తిరస్కరించడం వల్ల మానస చాలా కోపం, సంతోషం లేకుండా ఉంటుందని కథలు ఉన్నాయి. పూజించడం. మానసను బెంగాల్లో చాలా ఎక్కువగా పూజిస్తారు. ఈమెను ఎక్కువగా వర్షాకాలంలో పూజిస్తారు. ఎందుకంటే ఆ సమయంలో పాములు యాక్టివ్గా ఉంటాయి. అలాగే ఈమె పాముకాటు, ఇన్ఫెక్షన్, చికెన్ ఫాక్స్ వంటి వ్యాధులను నయం చేస్తుందని కూడా నమ్ముతారు. అందుకే మానసాదేవిని ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉంటారు. మామూలుగా మనకు పాములు ఎక్కువగా కనిపిస్తుంటే కూడా మానసాదేవిని ప్రార్థిస్తే పాములు మనకు కనిపించవు. ఇప్పుడు మనము ఈశ్వరుడి వాహనం నందీశ్వరుడు గురించిన చరిత్రను తెలుసుకుందాం. పూర్వము శిలాదుడు అనే ఋషి ఉండేవారు. ఎంత జ్ఞానాన్ని సాధించినా, ఎంతటి గౌరవాన్ని సంపాదించినా పిల్లలు లేకపోవడం ఆయనకు లోటుగా ఉండేది. ఎలాగైనా సరే తనకు సంతాన భాగ్యం కలిగేందుకు పరమశివుని కోసం తపస్సు చేయసాగాడు శిలాదుడు. ఏళ్ళు ఊళ్ళు గడిచిపోయాయి. ఎండావాన వచ్చిపోయాయి. కానీ శిలాదుని తపస్సు ఆగలేదు. అతని ఒంటి నిండా చెదలు పట్టినా సరే నిష్ఠ మాత్రము తగ్గలేదు. ఎట్టకేలకు శిలాదుని ఎదుట ప్రత్యక్షమయ్యాడు పరమశివుడు. నాకు అయోనిజుడు అయినటువంటి ఒక కుమారుణ్ణి కలుగుచేయి అని కోరుకున్నాడు శిలాదుడు. అతని భక్తికి పరవశించిన పరమేశ్వరుడు తతాస్తు అంటూ వరాన్ని అనుగ్రహించాడు. శివుని వరాన్ని పొందిన శిలాదుడు ఒకనాడు యజ్ఞాన్ని నిర్వహిస్తుండగా ఆ అగ్ని నుంచి ఒక బాలుడు ప్రభవించాడు. ఆ బాలుడికి నంది అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకోసాగాడు శిలాదుడు. నంది అంటే సంతోషాన్ని కలిగించేవాడని అర్థమట. బాలుని జననంలాగానే అతని మేతస్సు కూడా అసాధారణంగా ఉండేది. పసివాడగా ఉండగానే సకల వేదాలన్నీ ఔపోసన పట్టేశాడు. ఇలా ఉండగా ఒకనాడు శిలాదుని ఆశ్రమానికి మిత్రావరుణులు అనే దేవతలు వచ్చారు. ఆశ్రమంలో తిరుగుతున్న పిల్లవాడిని చూసి మురిసిపోయారు. అతను తమకి చేసిన అతిథి సత్కారాలకు పరవశించిపోయారు. వెళ్తూ వెళ్తూ దీర్ఘాయుష్మాన్ భవ అని ఆశీర్వదించబోయి ఒక్క నిమిషం ఆగిపోయారు. నంది వంక దీక్షగా చూసి మిత్రావరుణులు ఎందుకలా బాధలో మునిగిపోయారో శిలాదునికి అర్థం కాలేదు. ఎంతగానో ప్రాధేయపడిన తరువాత నంది ఆయుష్ త్వరలోనే తీరిపోనుంది అని తెలుసుకున్నాడు శిలాదుడు. భవిష్యత్తు గురించి తెలుసుకున్న శిలాదుడు విచారంలో మునిగిపోయాడు. కానీ నంది మాత్రం తొనకలేదు, బెనకలేదు. శివుని అనుగ్రహంతో పుట్టిన వాడిని కాబట్టి దీనికి మార్గం కూడా ఆయనే చూపిస్తాడు అంటూ శివుని కోసం తపస్సు చేయడం మొదలుపెట్టాడు నంది. నంది తపస్సుకు మెచ్చిన శివుడు అచిరకాలంలోనే అతనికి ప్రత్యక్షమయ్యాడు. శివయ్యను చూసిన నందికి నోట మాట రాలేదు. ఆయన పాదాల చింత ఉండే అదృష్టం లభిస్తే ఎంత బాగుండో కదా అనుకున్నాడు. అందుకే తన ఆయుష్ గురించో ఐశ్వర్యం గురించో వరం కోరుకోకుండా అచిరకాలం నీ చెంతనే ఉండే భాగ్యాన్ని ప్రసాదించు స్వామి అని శివుని వేడుకున్నాడు నంది. అలాంటి భక్తుడు తన చెంతను ఉంటే శివునికి కూడా సంతోషమే కదా. అందుకే నందిని వృషభ రూపంలో తన వాహనంగా ఉండి పొమ్మంటూ అనుగ్రహించాడు. ఆనాటి నుంచి శివుని ద్వారపాలకునిగా ఆయనను కాచుకొని ఉంటూ ఆయన ప్రమథ ఘనాలలో ముఖ్యునిగా కైలాసానికి రక్షణను అందిస్తూ తన జీవితాన్ని ధన్యం చేసుకున్నాడు నంది. శివునికి సంబంధించిన చాలా గాథలలో నంది ప్రశస్తి ఉంటుంది. వాటిలో శివుని పట్ల నందికి ఉన్న స్వామి భక్తి దీక్ష మనకు కనిపిస్తూ ఉంటాయి. ఉదాహరణము, క్షీరసాగర మథనంలో హాలాహలం అనే విషం వెలువడినప్పుడు దాని నుంచి లోకాలను కాపాడేందుకు శివుడు ఆ విషాన్ని మింగి గరళకంఠునిగా మారాడు. ఆ సమయంలో కొద్దిపాటి విషము కిందికి ఒలికిందట. అప్పుడు శివుని చింతనే ఉన్న నంది ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ కాస్త విషాన్ని ఆరగించేశాడు. మహామహాదేవతలే హాలాహలానికి భయపడి పారిపోతుండగా నంది మాత్రం కేవలం శివుని మీద ఉన్న నమ్మకంతో దాన్ని చప్పరించేసి నిశ్చింతగా నిల్చున్నాడు. నంది వెనుక ఇంత చరిత్ర ఉంది కాబట్టే ఆయనను శివునికి సేవకునిగా కాకుండా ముఖ్య భక్తునిగా కూడా భావిస్తారు పెద్దలు. తమిళనాట ఆయనను అష్ట సిద్ధులు కలవానిగా, జ్ఞానిగా, ప్రథమ గురువులో ఒకనిగా భావిస్తారు. శైవ మత ప్రభావం అధికంగా ఉన్న కర్ణాటకలోని బసవనగుడి, మైసూర్ వంటి ప్రదేశాలలో నందికి ప్రత్యేకించిన ఆలయాలు కూడా ఉన్నాయి. ఇక తెలుగునాట కూడా లేపాక్షి అనంతపురం జిల్లాలో ఉంది. మహానంది కర్నూలు జిల్లాలో వంటి క్షేత్రాల్లో నందీశ్వరుని ప్రాధాన్యత మనకు కనిపిస్తుంది. శివుడు ఉన్నంతకాలము ఆయన భక్తుడైన బసవన్నకి కూడా ఏ లోటు ఉండదు. సర్వే జనా సుఖినో భవంతు.